ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దీవు నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడని శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. మరి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరిలో మనం ఏం చెప్పుకోబోతున్నామో దాని గురించి వెళ్లే ముందు, అసలు ప్రశాంతి నిలయం గురు పూర్ణిమ మహోత్సవానికి ఏ విధంగా సంసిద్ధమవుతుందో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా ప్రపంచంలో 76 దేశాలకు చెందిన సాయి యువత ఎంతో అందంగా ప్రశాంతి నిలయాన్ని తీర్చిదిద్దుతూ ప్రపంచ యువోత్సవానికి సర్వసంసిద్ధమవుతుంది. ఎక్కడ చూసినా యువత పరవళ్లతొక్కే ఉత్సాహంతో ప్రశాంతి నిలయమంతా చిందులు వేస్తూ స్వామికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు. మరి ఆ యువోత్సవం ఈనాటి ఉదయాన్నే మారిషస్ దేశం వారు వారి భజన వేదం కార్యక్రమాలతో ప్రారంభించారు. జూలై 12 నుంచి 14వ తేదీ దాకా ఈ యువోత్సవం జరగనుంది. దానికోసం ఎంతో ప్రముఖులైన వ్యక్తులు ప్రశాంతి నిలయానికి విచ్చేసి స్వామివారి భక్తులైన శ్రీ వివిఎస్ లక్ష్మణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన సాయి యువత అంతటికీ మనందరం స్వామి తరపు నుంచి ప్రార్థనలు, శ్రోతలందరి తరపున ఈ సాయి యువత తరపున స్వామికి మనందరూ మనఃపూర్వకంగా స్వామికి ప్రార్థనలను అర్పిద్దాం. మరి ఇంతమంది యువత ఇక్కడుంటుండగా ఎంతో మంది వారికి ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. మరి ఈ యువత అనే ఈ యువ దశలో స్నేహం అనేది ఎంతో ప్రముఖమైన అంశం. ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలి, మనతో పాటు ఎవరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి తోడు నీడగా స్నేహితుడనేవాడు. మరి ఇలాంటి విషయాలు తెలుసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి మనం. ఎందుకంటే స్వామి టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. మన కంపెనీ ఏ విధంగా ఉంటుందో మన గుణాలు, మన ప్రవర్తన, మన క్యారెక్టర్ మొత్తం దానిమీదే ఆధారపడి ఉంటుందని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఇంత తవ్విబోతున్నప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసి అసలు భగవంతుణ్ణి ఎందుకు స్నేహితుడిగా ఎంచుకోకూడదు అన్న ఆలోచన మనకి రావచ్చు. మనం భాగవతంలో నవవిధ భక్తి మార్గాల గురించి స్వామి చెప్పగా ఎన్నోసార్లు విన్నాం. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమని. మరి ఆత్మనివేదనానికి ఒకే ఒక్క అడుగు దూరంలో సఖ్యం ఉంది. మరి సఖ్యంతో పాటు మనం భక్తిని కలిపితే ఎంతో అందంగా సఖ్య భక్తి అవుతుంది. మరి ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరిలో ఈ సఖ్య భక్తి గురించి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి క్రిందటిసారి క్షమ అనే అంశంపై మనతో పాటు రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ లలితాసాయి దగ్గుబాటి గారు మనతో ఉన్నారు లాస్ట్ టైం. ఈసారి కూడా లలిత గారు మనతో ఉండి ఈ అందమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనతో సహకరిస్తున్నారు. సాయిరాం లలిత గారు.
సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
మరి స్వామి ఎన్నోసార్లు ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ ఉంటారు.
అవును.
ఇలాంటి కలియుగంలో మన చేతిలో డబ్బున్నంత వరకు, మన తల్లిదండ్రులు హోదాలో ఉన్నంత వరకు అందరూ హలో హలో బాయ్ బాయ్ అని చెప్తూ మనల్ని ఎంతో స్నేహంగా చూస్తూ ఉంటారు. అదే మనం ఏదన్నా కష్టంలో ఉండి మన దగ్గర ఏదన్నా డబ్బు లేనప్పుడు, మన దగ్గర పదవి లేనప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తారా అని స్వామి ఒక ప్రశ్న వేస్తారు.
అవును, ఎన్నోసార్లు స్వామి తన ఉపన్యాసాల్లో దివ్యోపన్యాసంలో చెప్పారు. మీరన్నట్టు జేబులో దండిగా దుడ్డు ఉండి తండ్రి మంచి పొజిషన్ లో ఉంటే అందరూ హాయ్ హాయ్ అంటూ వస్తారు, ఆ రెండూ లేనప్పుడు బాయ్ కూడా చెప్పరు అని.
అవును.
అటువంటి వాళ్ళు నీకు నిజమైన స్నేహితులు ఎలా అవుతారు అని ఒక ప్రశ్న వేస్తారు మనల్ని. అదే మార్గంలో వెళ్తూ స్వామి నిజంగా అసలు స్నేహం అంటే ఏమిటి, స్నేహితులు నిజమైన వాళ్ళు నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉంటారు అనేది కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాము.
స్వామి అందుకే ఒక డైరెక్ట్ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి ఇస్తారు. మీరు వీళ్ళని వాళ్ళని స్నేహితులుగా ఎందుకు మీరు పెట్టుకోవడం, సాక్షాత్ భగవంతుడినే బెస్ట్ ఫ్రెండ్ గా మీరు ఎందుకు పెట్టుకోకూడదని. మరి ఆ అంశం స్వామి అంత ప్రత్యేకించి చెప్పారంటే అది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. మరి భగవంతుణ్ణి మనం సఖునిగా చేసుకుని ఆ విధంగా మనం ఆయనతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటే జీవితం ఎలా సాఫీగా సాగుతుందో ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తప్పక గణేష్. స్వామి చెప్తారు గాడ్ ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్ అని ఎన్నోసార్లు చెప్పగా మనందరం విని ఉంటాము. సో డైరెక్ట్ గా స్వామి మనతో చెప్తున్నారు అన్నమాట, అంటే గాడ్ ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్ అని అక్కడతో ఆగిపోయిన ఆయన, నేను తప్ప మీకెవ్వరు ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్స్ అంటూ ఉండరని అది ఇండైరెక్ట్ గా అండర్లైన్డ్ మీనింగ్. సఖ్యభక్తి అని మీరు అన్నారు ఇందాక, చాలా మంచి పదం, చాలా బాగుంది వినడానికి కూడా. ఫ్రెండ్షిప్ ని డివోషన్ తో కంబైన్ చేస్తే, రెండింటిని కలిపితే ఇంకా మనకి ఉన్న ఏకైక ఫ్రెండ్ భగవంతుడే అవుతాడు. ఎందుకంటే భక్తి అనేది భగవంతుడి పట్లే ఉంటుంది. దానితో పాటు మనం స్నేహాన్ని కూడా కలుపుకుంటే అదొక చాలా అందమైన కాంబినేషన్ అన్నమాట. సఖ్యభక్తి అంటే భక్తుడు భగవంతుడినే తన స్నేహితుడుగా భావించడం, భక్తితో భగవంతుడిని కొలుస్తూ ఆయన్నే తన స్నేహితుడుగా భావించడం. కానీ ఇక్కడ స్వామి నిజంగా సాక్షాత్ దైవం తనని ఫ్రెండ్గా భావించు, తననే స్నేహితుడిగా భావించమని చెప్తూ దేవుడు ఒక్కడే నీ నిజమైన స్నేహితుడు అంటూ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అది నిజమని స్వామి చాలాసార్లు రుజువు కూడా చేశారు మనకి. స్వామి ఏమంటారో ఒకసారి విందాం. నిర్వచనం స్వామి మాటల్లోనే చూద్దాము. నేను నడుస్తూ ఉంటే మీరు నా వెనుక వైపు నడిస్తే నేను మిమ్మల్ని చూడటానికి వీలు ఉండదు. పోనీ ముందు నడిస్తే మీరేమో నన్ను అనుసరించలేరు. నాకు ఇరుప్రక్కలా నడిస్తే నన్ను అందుకోలేరు, నన్ను ముఖాముఖి చూడలేరు కూడా. ఇలా కాకుండా నన్ను మీ మిత్రునిగా, ప్రియ సఖునిగా భావించి చెట్టాపట్టాలేసుకుని నాకు సమీపంగా, నాతో సమానంగా నడిచినప్పుడు నేను మీతో ముఖాముఖి ఆనందించడానికి, సంభాషించడానికి కూడా వీలవుతుంది. అది సాయి యొక్క సఖ్యతత్వం. ఆయన ఆ ఫ్రెండ్షిప్ అండ్ డివోషన్ కి ఇచ్చే ఒక మంచి అందమైన డెఫినేషన్ అనమాట. నా వెనుక ఉండదు, నా ముందు ఉండదు, నా పక్కన కూడా ఉండదు, నాతో చేతులు పట్టుకుని నడుచుకుంటూరా అని సాక్షాత్ భగవంతుడే చెప్పిన అంత మంచి ఆఫర్ మనకి ఇచ్చారు స్వామి. దాన్ని ఉపయోగించుకోవడం ఇప్పుడు మన చేతిలో ఉంది.
అంతే. ఇప్పుడు మనం ఏ అనుబంధం చూసినా, సపోజింగ్ మనకి మన పేరెంట్స్ కి ఉన్న రిలేషన్ గాని, మనకి మన తోటి వారితో ఉన్న సంబంధం గాని, మనం ఏదైనా తప్పు చేశామంటే వాళ్ళకి సంతృప్తి కలగకపోతే మన మీద చాలా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి.
అవును, తప్పకుండా. వరల్డ్లీ రిలేషన్షిప్స్ లో ఎంత కాదనుకున్నా కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కొద్దిగా డిసప్పాయింట్మెంట్
ఉంటుంది. కానీ భగవంతునితో మనం ఈ విధమైన అనుబంధం పెట్టుకున్నప్పుడు ఆ అపాయింట్మెంట్స్ ఉండవు, డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ మన మంచినే కోరతాడు, మనకి కావాల్సింది రైట్ టైంకి రైట్ వేలో రైట్ మోతాదులో కూడా ఇస్తాడని మనకి తెలుసు. ఎందుకంటే మనలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ రెండు భగవంతుడికి తెలిసిపోతాయి. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మన ఇంట్లో ఎగ్జామ్ ఏదైనా జరుగుతుంది, పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, తల్లిదండ్రులు వారికి టీవీ చూడద్దు మీరు, ఎగ్జామ్ టైంలో మీరేమీ చేయొద్దు అని చెప్పి వాళ్ళని వారిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు పాపం చదువుకొని చదువుకొని బోర్ కొట్టి వాళ్ళకి తెలియకుండా టీవీ ఒక గంట చూసి పడుకున్నాం అనుకుంటారు. వాళ్ళు టీవీ పెట్టుకుని చూస్తున్న సమయంలో అనుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ వచ్చారనుకోండి మధ్యలోని, అప్పుడు తల్లిదండ్రులు చాలా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళని దెబ్బలాడతారు, ఎందుకురా మీరు పరీక్షల టైంలో టీవీ చూశారు ఇది అది అని. కానీ అదే స్వామి ఏమంటారో ఒకసారి చూద్దాం. ఒకసారి ఒక విద్యార్థికి స్వామి ప్రత్యేకించి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, ఒరే నువ్వు సినిమాలు చూడకరా అని. స్పెషాలిటీ ఏంటంటే ఆ విద్యార్థి వాళ్ళ నాన్నగారికి ఎన్నో సినిమా హాల్స్ ఉన్నాయి. అసలు ఆ వింత చూడండి, స్వామి తప్ప ఇలాంటి గేమ్ ఇంకెవరు ఆడలేరు. ఎందుకంటే మనం సరైన దారిలో వెళ్లాలంటే స్వామి ఏం చేయడానికన్నా రెడీ. సో ఆ అబ్బాయికి రే నువ్వు సినిమాలు చూడకరా అని చెప్పాడంట. సరే అని చెప్పి పాపం ఆ అబ్బాయి ఇంటికి వెళ్లాడు సెలవులకి. అనుకోకుండా కోరిక కలిగింది సినిమా చూడాలని, వెళ్ళాడంట. కానీ వెనకాతల మనసులో స్వామి సినిమా చూడొద్దని చెప్పారు అనుకుంటున్నాడంట. ఆ అబ్బాయికి మన సాయి భక్తులందరికీ అలవాటే కదా జేబులో ఒక స్వామి పటం పెట్టుకోవడం. సో స్వామి పటం పాపం అది ఇటువైపు తిరిగిందంట, బయటికి తిరిగింటే సినిమా సెకండ్లో పాపం ఆ అబ్బాయికి తెలిసింది, అరే స్వామి కూడా చూసేస్తున్నారు, స్వామి కనిపించకుండా ఏదైనా చేద్దామని చెప్పి ఆ ఫోటోని తీసి రివర్స్ వైపు తిప్పి పెట్టుకున్నాడు. సరే స్వామి ఇంకా చూడట్లేదులే ఏమి, ఇంకా నేను సినిమా కంటిన్యూ చేసుకోవచ్చని. అదే ఇంట్లో వాళ్ళైతే మనల్ని తిడతారు. స్వామి ఏం చేశారు, వెకేషన్ తర్వాత పాపం ఈ అబ్బాయి మళ్ళీ కాలేజీలో జాయిన్ అవడానికి వస్తే స్వామి అబ్బాయిని ఇంటర్వ్యూ పిలిచి, ఏరా సినిమా నాకు సకమే చూపిస్తావా అని అడిగారంట. అంటే చూడండి, మనం అపాయింట్మెంట్స్ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నది మానవ మాత్రులతో, కానీ భగవంతుడు ఆ అవకాశాన్ని తీసుకుని మనకు పాఠం నేర్పించడానికి ట్రై చేస్తాడు. మరి అందుకే మన పాజిటివ్ నెగిటివ్ రెండూ తెలిసిన ఒక చక్కని అంశం ఏంటంటే ప్రతి మనిషి తప్పు చేయక తప్పదు, అది మానవ
సహజం. ఇట్స్ ఓన్లీ హ్యూమన్ టు ఎర్ అండర్.
కానీ మనిషి దాన్ని అర్థం చేసుకోలేడు సంపూర్ణంగా. భగవంతుడికి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ పరిస్థితిలో జరిగిందో తెలుసు కాబట్టి తనొక్కడే దాన్ని యాక్సెప్ట్ చేయగలడు. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఒక నిజమైన స్నేహితుడికే అది సాధ్యమవుతుంది. మరి అందుకే భగవంతుని సాక్షాత్తు మిత్రుడు అంటారు.
నిజమే. అలాగే భగవంతుణ్ణి మిత్రుడిగా భావించి ఆ దారిలో ప్రయాణం చేసి తమ జీవితాలని ఎంతో పవిత్రం చేసుకున్న భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, మనకు కనిపిస్తారు. మనకి చాలా పెద్ద ఉదాహరణగా స్వామి ఎన్నోసార్లు గోపికలు గోపాలు గురించి చెప్తారు. అలాగే అర్జునుడు, సుగ్రీవుడు, సుధామ, ఉద్ధవుల వారు ఇలాగ చాలా మంది ఉన్నారు. వాళ్లలో కొద్ది మంది గురించి చూద్దామా గణేష్?
చెప్పుకోవాలి, ఎందుకంటే అప్పటి నుంచి ఆ పరంపర భగవంతుడితో స్నేహం చేసే పరంపర కొనసాగుతుంది అని మనం తెలుసుకుంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికీ భగవంతుడితో మనం మైత్రి ఏర్పరచుకోవచ్చు అన్న ఆలోచన కలుగుతుందన్నమాట. మనం ఉదాహరణకి రామాయణంలో సుగ్రీవుడిని తీసుకున్నాం అనుకుంటే అందరికీ తెలిసిన విషయమే, సుగ్రీవుడు పాపం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వాలి దగ్గర బాగా దెబ్బలు తిని తను తీవ్రమైన ఆవేదనలో ఉన్నప్పుడు తన దగ్గర ఏమీ లేని సమయంలో రాముడు వస్తాడు. రాముడు వచ్చి ఏమీ లేని సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నేను నీకు సహాయం చేస్తాను, నేను ఈ వెంటనే ఉంటాను అని అభయం ఇస్తాడు. వాళ్ళు అగ్నిసాక్షిగా మైత్రిని ఏర్పరచుకుంటారు. అది ఎంత పవిత్రమైనదో చూడండి. అంత క్లిష్ట పరిస్థితుల్లో సుగ్రీవుని దగ్గరికి ఎవరూ రాని సమయంలో రాముడు వస్తాడు. అది కూడా ఏంటి, సుగ్రీవుడు రాముని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండదు, టెస్ట్ చేస్తాడు రాముడిని, నువ్వు వాలిని ఎదుర్కోగలవా లేదా, నీకంత బలం ఉన్నాదా లేదా అని చూస్తాడంట. అదేంటి, ఒకసారి కాదు రెండు సార్లు టెస్ట్ చేస్తాడంట. ఎందుకంటే పాపం రాముడు, శ్రీరాముడు బాణం వేసి అన్ని చెట్లను కూల్చి వాలికన్నా ఎక్కువ శక్తివంతుడని నిరూపిస్తుంటాడు పాపం. అయినా సరే నువ్వేనని రక్షించగలమని గొప్పలు పొగుడుతూ ఉంటాడు రాముణ్ణి. కాని చెట్టు చోట నుండి రాముడు బాణం వేయకుండా సుగ్రీవుడు పాపం వాలి చేతిలో దెబ్బలు తింటూ ఉంటే తిరిగి వచ్చిన తర్వాత రాముని దూషిస్తాడంట. నువ్వేం స్నేహితుడు, నువ్వు నాకు సాయం చేస్తా అన్నావు, నువ్వు వాలితో ఏమీ సమానం కాదని తిడతాడంట. పాపం సరే వెళ్ళు అని చెప్పి ఏదో విధంగా వాలిని సుగ్రీవుని పంపిస్తే రెండోసారి వాలిని హతమార్చిన తర్వాత పాపం రాముణ్ణి మళ్లీ పొగడ్డం మొదలు పెడతాడంట. కానీ చూడండి, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు, మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు అనుకోకుండా కోపం వచ్చి తిడుతూ ఉంటాం, నువ్వు చేయలేదురా ఇది చేయలేదురా అని. కానీ నిజమైన స్నేహితుడు అలా ఎప్పుడూ ఆలోచించడు, మన పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి సుగ్రీవుణ్ణి ఏమీ అనలేదు, దూషించినా భూషించినా
కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
మరి అలాగా చూడండి, ఆ తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత సుగ్రీవుడు చివరిదాకా రాముడు పట్టాభిషిక్తుడు అయ్యేంత వరకు కూడా తన యావత్ సైన్యాన్ని ధారపోశాడు రాముని సేవ కొరకు. అది ఎంత అద్భుతమైన గాథ కథ అది.
అలాగే శ్రీరాముల వారు కూడా మనం చూసామంటే సుగ్రీవుడికి ఏమీ లేని సమయంలో, మీరు అన్నట్టు ఆయనకి రాజ్యం లేదు, రాణి లేదు, ఎవరు బంధు బలగం ఎవ్వరూ లేరు, ఒక కొండ గుహలో కొంతమంది తో కలిసి ఆయన తలదాచుకున్నారు అంతే. అలా ఏమీ లేని వ్యక్తి దగ్గరికి వెళ్లి నేను నీకు అండగా ఉంటాను అని ధైర్యం చెప్పి, ఆ ఫ్రెండ్షిప్ లో ఇతని పొజిషన్ ఏంటి అనేది లేదు, ఇతనికి ఎంత ఉంది లేదు, ఇతను రాజా పేద అనేది లేదు. చూసారా, ఏమి లేకపోయినా భగవంతుడు యాక్సెప్ట్ చేశాడు, ఆయన చేసి నేనుంటానని చెప్పి ఈయన అన్ని ఇచ్చారు, అన్ని ఆయనకి సమకూర్చి పెట్టారు. శ్రీరాముడి దయ వల్లనే కదా ఆయన ఇచ్చిందే రాజ్యం గాని పదవి గాని ఏదైనా సరే. అలాగే మీరన్నట్టు సుగ్రీవుడు కూడా ఆ తర్వాత తనకున్నదంతా రాముడి కోసం ధారపోశాడు. ఎంతో మంచి ఫ్రెండ్షిప్ అక్కడ, ఆ స్నేహం చాలా మంచి ఉదాహరణ. అంటే స్నేహంలో నువ్వు ఎదుటి మనిషి హోదా పదవి ఇవి చూడకూడదు అని రాముడు నిరూపిస్తే, నీకు హోదా పదవి వచ్చాక నీ స్నేహితుడిని మర్చిపోకూడదు అని చెప్పి సుగ్రీవుడు కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు.
మీరు ఇది చెప్పినప్పుడు ఈ హోదా పదవి అంటే గుర్తొచ్చింది. ఇందాక మనం మొట్టమొదట మనం అనుకున్నాము, మనలో ఏ లోపాలున్నా సరే అవి భగవంతుడు చూడడు, ఎందుకంటే మన నిజతత్వం ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి. ఈ దీనికి ఉదాహరణగా మన స్వామి జీవితంలోంచే కొన్ని చక్కని ఉదాహరణలు మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. కల్పగిరి అనే ఒక గజదొంగ ఎన్నో హత్యలు చేసి తప్పించుకుంటూ కాషాయ వస్త్రాలు వేసుకుని పోలీసులకు కనపడకుండా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి స్వామి దగ్గరికి వస్తాడంట. స్వామి అతన్ని ఒక ఇంటర్వ్యూకి పిలిచి అతని నిజతత్వాన్ని పాపం బయటకు చెప్పి, చూడు కల్పగిరి, నువ్వు వెళ్లి పోలీసులకు లొంగిపో, నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని అభయమిస్తారు. అంత దయామయుడైన సాయిని చూసి కల్పగిరి అంత క్రూరుడు దొంగ, ఆ పరివర్తన అనేది ఆయన మనసులో కలుగుతుంది. ఇంకెవరు అభయం ఇవ్వగలరు, నువ్వు జైలుకెళ్ళు నీకేమీ కాదు అని. ఏ పోలీస్ కూడా ఇవ్వలేదు,
ప్రాణానికి అభయం ఇచ్చేది ఆయన ఒక్కడే.
మరి అంతటి కల్పగిరి కూడా జైలుకు వెళ్లి తన మంచి పరివర్తనతో స్వామి చెప్పిన విషయాలన్నీ జైల్లో ఉన్న వారందరితో పంచుకుంటూ మంచి విషయాలు వాళ్ళందరిలో కూడా పరివర్తన తీసుకొచ్చి తను బయటకు వస్తాడు. సో అంతటి అమోఘమైన ఈ స్నేహం, భగవంతుడితో స్నేహం అనేది చాలా గొప్ప విషయం.
అలాగే మనం ఇంకొక అవతారాన్ని చూద్దాము, శ్రీకృష్ణ అవతారం.
తప్పకుండా
పాండవులందరికీ శ్రీకృష్ణుడు ఎంతో అండగా నిలబడి, వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి వారితో, వారు కష్టపడుతూ ఉంటే ఈయన వాళ్ళకి సపోర్టుగా ఉండి, వాళ్ళు రాజ్యాన్ని సంపాదించుకుని అనుభవించేటప్పుడు ఈయన సంతోషించి అన్ని విధాలా ఆయన వాళ్ళకి తోడునీడగా ఉన్నా కూడా, అర్జునుడితో శ్రీకృష్ణుల వారి రిలేషన్ అనేది కొద్దిగా విశేషమైంది మిగిలిన వారితో కంపేర్ చేసి మనం చూసుకుంటే. అందుకనే కాబోలు స్వయంగా తన చెల్లెల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి కూడా చేశారు శ్రీకృష్ణుడు. అలాగే అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్దం ముందు దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్తారు, ఇద్దరికీ బంధువు కాబట్టి మాకు నీ సపోర్ట్ కావాలి అని అడగటానికి. ఆయన ఇచ్చిన లక్షల సైన్యాన్ని వదిలిపెట్టి యుద్దం చేయను ఆయుధం పట్టుకోను అన్న కృష్ణుణ్ణి అడిగి తెచ్చుకున్నారు. అర్జునుడికి ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది. వాళ్ళిద్దరికి మధ్యలో ఈ భావామరుదులుగా స్నేహం బంధుత్వం ఉన్నా, అలాగే గీతోపదేశం చేసి గురు శిష్య సంబంధం ఉన్నా, అన్నిటికంటే మించింది స్నేహబంధం అయితే మనకి బాగా ప్రొఫౌండ్ గా కనిపిస్తుంది శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యలో. మరి ఆ నమ్మకం లేకుండా ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే ఆ స్నేహానికి కానీ అలా చూసుకుంటే ఎలాంటి రిలేషన్షిప్కైనా ఫౌండేషన్ అనేది నమ్మకం. ఒక ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపారమైన నమ్మకం, అది ఉంటే గాని ఏది నిలబడదు, ఎస్పెషల్లీ స్నేహం అనేది. ఎందుకంటే మీరు మనం ముందర అనుకున్నట్టు స్నేహం అనేది మనకి రక్త సంబంధంతో వచ్చేది కాదు, ఇంకొక ఫ్యామిలీ నుంచి ఇంకొక మనిషితో ఒక మనిషిని మనం చూసుకుని ఇతనితో మనం స్నేహం చేసుకున్నాం మనం ఎంచుకోగలిగింది. అందుకనే కదా స్వామి కూడా చెప్తారు గాడ్ ఈజ్ యువర్ ఓన్లీ ట్రూ ఫ్రెండ్ అంటే నన్ను సెలెక్ట్ చేసుకోండి అని ఆయన చెప్తున్నారు. సో ఆ సెలెక్షన్ అనేది ఆయన మనకే వదిలేస్తారు. అలా మనం ఇంకొక మనిషిని తెలియని మన ఫ్యామిలీకి సంబంధించని మనిషిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన మీద అంత నమ్మకం పెట్టడం అనేది, అది జరిగితే గానీ అది నిజమైన ఫ్రెండ్షిప్ కూడా అవ్వదు. ఒక మంచి చిన్న కథ చెప్తారు స్వామి, అది ఒకసారి చూద్దాం. ఒకసారి కృష్ణుడు ఒక పక్షిని చూపించి అర్జునుడిని అడిగట, అది నెమలి కదా అని. అంటే అర్జునుడు అవును కృష్ణ అది నెమలే అని చెప్పట. ఆ వెంటనే ఒక నిమిషం అయ్యాక ఈయన మళ్లీ అడిగట, అదేంటి అలా అంటావు, అది నాకు పావురంలా కనిపిస్తోంది. అంటే అప్పుడు కృష్ణుడు మళ్లీ అవును అవును అది పావురమే నిజమే అన్నట. మళ్లీ అర్జునుల వారు మళ్లీ శ్రీకృష్ణుడు దాన్ని పావురం అంటావా, నిజానికి అదొక గద్ద నీకు కనిపించట్లేదా అని. అంటే అర్జునుడు చూసి అవును కృష్ణ ఇప్పుడు అది గద్దలాగానే కనిపిస్తోంది నాకు కూడా అన్నట్టు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అన్నారట, నీకు అసలు వివేకం విచక్షణ రెండూ లేవా, అసలు ఆ పక్షి పావురమా గద్ద నెమలా ఏంటో సరిగ్గా చూసి చెప్పు నాకు, నేను ఏదంటే అదే అంటున్నావు అని. అంటే అప్పుడు అర్జునుడు అన్నట, అది ఏదైనా కానీ నీ మాట నాకు ప్రధానం, నేను నీ మాటను నమ్ముతాను, నీ మాట వల్ల అది ఏదైనా సరే నువ్వు అన్న మాట కింద మారిపోతుంది, నీ మాటకు అంత శక్తి ఉంది, నువ్వేంటో నాకు తెలుసు, అందుకని నాకు అది ఏదనేది ముఖ్యం కాదు, నువ్వు ఏమన్నావు అనేదే ముఖ్యం, నేను దాన్ని నమ్ముతాను అని చెప్పి అంత నమ్మకం అంత విశ్వాసం ఉంది కాబట్టి ఆయన గీతోపదేశం పొందడానికి అర్హుడుగా నిలిచారు. అంతమందిలో పంచపాండవులు, భీష్ముడు, ద్రోణుడు, ఇంత విదురుడు, విదురుని మించిన ధర్మవేత్త ఇంకెవరు లేరంటారు. ఇంతమందిలో శ్రీకృష్ణుల వారు అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ స్నేహానికి ఉన్న ఆయనకున్న నమ్మకం ఈయన మాట మీద, అలాగే స్నేహానికి ఆయన ఇచ్చిన విలువని కూడా అనుకోవచ్చు స్నేహితుడికి.
స్వామి యాక్చువల్గా ఈ కృష్ణార్జునుల గురించి చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు. అసలు పంచపాండవుల్లో అర్జునుడినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు కృష్ణుడు గీతోపదేశం చేయడానికి అని, మీరు ఇందాక చెప్పినట్టు ఆ అపారమైన విశ్వాసం, భక్తి, నమ్మకం అన్ని అర్జునుడికి ఉన్న లక్షణాలు. ఎందుకంటే సంపూర్ణ శరణాగతి తత్వం కేవలం అర్జునుడికే ఉంది. ఒకవైపు ధర్మరాజును చూస్తే ధర్మరాజు ధర్మాన్నే ఫాలో అవుతాడు, శ్రీకృష్ణుడు అధర్మాన్ని ఏదన్నా సజెస్ట్ చేసినా సరే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు ధర్మరాజు. భీముడు ఉత్సాహం ఎక్కువ. ఆ విధంగా మనం చూసినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణుడు ఏమంటే తూచా తప్పకుండా పాటించేటది. దానివల్ల గీతోపదేశం చేసినప్పుడు ఏ విధంగా ఒక ఈ సఖ్యం వల్ల వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ గ్యాప్ అనేది తగ్గిపోయి అర్జునుడు తన మనసులో ఉన్న అన్ని సందేహాలను చాలా సులభంగా వ్యక్తపరచగలిగాడు. ఎక్కడన్నా కృష్ణుడు చెప్పిన దాంట్లో సందేహాలు కలిగితే వెంటనే శ్రీకృష్ణుడిని ఆపి నాకు ఇది అర్థం కాలేదు, ఇది మళ్లీ చెప్పు అని అడిగే ఒక ధైర్యం ఉన్నది. అదే ఒక భక్తుడు భగవంతుడు ఉన్న రిలేషన్తో అర్జునుడు శ్రీకృష్ణుడు ఉండిపోయి ఉంటే గీతోపదేశం మనందరికీ వచ్చేది కాదు,
కాదేమో.
అన్ని అంశాలు దాంట్లోంచి వచ్చేవి కాదేమో.
భగవంతుడి మాటను ఏ విధంగా తీసుకుంటాము, అది అర్థం చేసుకోవడానికి మనంతటి మనం ప్రయత్నిస్తాం, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చెప్పు అని అడగగలిగేటంత చనువు ధైర్యం ఒక స్నేహంలోనే ఉంటుంది.
అదే మనం ఈ భాగవతంలో మనం చదివినట్లయితే, చిన్నప్పుడు సాందీప మహాముని దగ్గరికి ఆ గురుకులంలోకి కృష్ణ బలరాముడు వెళ్తారు. వాళ్లతో పాటు కూడా విద్యాభ్యాసం చేయడానికి సుధాముడు అనే ఒక బాలుడు వస్తాడు. ఇది చాలా అందరికీ తెలిసిన విషయమే. సుధాముడు అంటే శ్రీకృష్ణుడి యొక్క బాల్యమిత్రుడు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు ఈ మిత్రత్వం ఏర్పడిందో మనం తెలుసుకుందాం. చిన్నప్పుడంట ఒకసారి సాందీప మహాముని బలరామకృష్ణుణ్ణి సుధాముణ్ణి ముగ్గురిని కట్టెలు కొట్టి తీసుకురండి అడవుల్లోంచి అని చెప్పి పంపిస్తాడంట. పంపించినప్పుడు పాపం రోజంతా కట్టెలు కొట్టి వెతుక్కుంటూ ఒక చీకటి పడిపోయి ఒక చెట్టు దగ్గర ఆగుతారు ముగ్గురును. ఆగినప్పుడు పాపం శ్రీకృష్ణుడు చాలా అలసిపోయినట్టు నటించి సుధాముణ్ణి అడుగుతాడంట, సుధామ నేను చాలా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది అని చెప్తే సుధాముడు అంటాడంట, సరే ఈ రాత్రికి నువ్వు నా ఒళ్ళోనే పడుకో అని చెప్పి సుధాముణ్ణి తినడానికి ఏదన్నా ఉందా అని అడుగుతాడంట
శ్రీకృష్ణుడు.
పాపం సుధాముడు తను తెచ్చుకున్న అటుకులు తనకే సరిపోతాయి అన్న ఉద్దేశంతో ఏం లేవని చెప్తాడంట. శ్రీకృష్ణుడు తొడ మీద పాపం పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆ శ్రీకృష్ణుడు నిద్రలో ఉన్నప్పుడు సైలెంట్ గా శబ్దం చేయకుండా మన సుధాముడు ఆ అటుకుల్ని తినేసి ఆకలి తీర్చుకుంటాడు. పొద్దున లేచి యథావిధిగా సాందీప మహాముని ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతారనమాట. చూడండి, అప్పుడు బాల్యంలో జరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత శ్రీకృష్ణుడు రాజవైభోగాల్ని అనుభవిస్తూ రాజుగా రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. కుచేలుడు మాత్రం పాపం నిరుపేదగా ఉండిపోయి ఒక పెద్ద సంతానంతో ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాడు. అప్పుడు కుచేలుడు సుధాముడి యొక్క భార్య చెప్తుందన్నమాట, ఏమండి మీకు శ్రీకృష్ణుడు చాలా బాల్యమిత్రుడు కదా, మీరింత కష్టంలో ఉన్నారు, ఏదైనా సహాయం కోరకూడదా, సహాయం వర్ధించండి, వెళ్లి తప్పకుండా సాయం చేస్తాడు శ్రీకృష్ణుడు అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరికి పాపం వెళ్లమని చెప్తుంది. సుధాముడు చాలా సంకోచిస్తాడు వెళ్లడానికి, ఎందుకంటే కృష్ణుడు అంత గొప్పవాడు, తిన్న నిరుపేద, ఏ విధంగా రాజుని ఎదుర్కొంటాడో అన్న ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నదన్నమాట మన సుధాముడికి.
రాజుని గురువుల్ని చిన్న పిల్లల్ని ఉత్త చేతులతో చూడకూడదు అంటారట. అందుకని కూడా సుధాముడు చెప్తారట తన భార్యతో, నిన్ను ఉత్త చేతులతో ఎలా వెళ్తాను రాజుని చూడటానికి అని.
పాపం అప్పుడు సుధాముడి భార్య ఏదో వాళ్ళ ఇంట్లో మిగిలిన కొన్ని అటుకులు తీసి ఒక చిన్న మూట కట్టి సుధాముడికిచ్చి, సరే వెళ్ళు, నీ ప్రార్థన ఏదో నువ్వు చెయ్యి, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని పాపం పంపిస్తుంది. సుధాముడు వెళ్తాడు. పెద్ద రాజ్యం, పెద్ద భవనం, మరి ఆ కోటలోకి ప్రవేశించాలంటే ఆ బట్టల్ని దాటుకుని వెళ్లాలి కదా. సో అక్కడ ముందు నుండి చిరిగిపోయిన బట్టలతో పాపం అలసి సొలసి చేరతాడు. బట్టలతో చెప్తాడు, ఇలాగ నేను శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడిని, నన్ను లోపలికి వెళ్లనివ్వండి, కృష్ణుడిని చూడాలి నేనంటే ఆ బట్టలు వాడి ఆకారం చూసి ఇలా పాపం తోసేస్తారంట. అప్పుడు చాలా అలసిపోయిన శరీరంతో ఉన్నాడు కాబట్టి సొమ్మసిల్లి పడిపోతాడు. అదే సమయంలో పాపం శ్రీకృష్ణుడు ఎక్కడికో బయటికి వెళ్ళడానికి రథం మీద వస్తూ ఉంటాడు. ఇది చూసి వెంటనే రథం ఆపి పాపం శ్రీకృష్ణుడు వెంటనే దిగి సుధాముణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడంట. చూడండి, ఆనాడు చెట్టు నీడ కింద చీకట్లో శ్రీకృష్ణుడు నిద్రపోవాలనుకున్నప్పుడు తన తొడ మీద పడుకోబెట్టుకున్నందుకు శ్రీకృష్ణుడు ఏమిస్తున్నాడు తిరిగి, అప్పట్లో జరిగింది ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. సో చక్కగా అలసట తీరిన తర్వాత కొంచెం నీళ్లు తాగిచ్చి లోపలికి తీసుకువెళ్లి తన సింహాసనంలో కూర్చోబెట్టి తన కాళ్లు కడిగి, ఇది ఏ స్నేహితుడు చేస్తాడు భగవంతుడు తప్ప.
అప్పుడు వారి చిన్నతనంలో సుధాముడు తన తొడ మీద శ్రీకృష్ణుని పడుకోబెట్టుకుని నిద్రపోగొట్టారంటే వాళ్ళిద్దరూ ఈక్వల్స్, అప్పుడు ఇద్దరు స్టూడెంట్సే, ఇద్దరు శిష్యులే, అందులో గొప్ప చిన్న తేడా లేదు. కానీ ఇప్పుడు సంఘటన చూస్తే శ్రీకృష్ణుడు చక్రవర్తి, సుధాముడేమో ఇంత బీదవాడు, కట్టిక పేదవాడు, అయినా కూడా భగవంతుడికి అదేది అడ్డు రాలేదు, అది తీర్చుకోవడానికి, ఆ ప్రేమను చూపించడానికి.
మరి ఆ తర్వాత శ్రీకృష్ణుడు అడుగుతాడు మళ్లీ పాపం, ఏమైనా తెచ్చావా నాకు అంటే పాపం ఇంకా చాలా హెజిటెంట్ గా ఉంటాడు సుధాముడు. అప్పుడు తన మొలనున్న ఆ మూట తీసుకుని అరే నా కోసం అటుకులు తెచ్చావా అని ఎంతో ఆనందించి ఆ చేతిలో గుప్పడి అటుకులు తీసుకుని పాపం రుక్మిణి సత్యభామలు ఇద్దరు పక్కన నుంచి చూస్తూ ఉంటారంట. రెండు పిటికెళ్లు తినేసరికి శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణులకి ఇద్దరికే అర్థమైపోయింది ఇదేదో జరుగుతోంది, మహా విషయం ఏదో ఉన్నది దీంట్లోనని. మూడవ గుప్పెట్టి తీసుకుని తినే లోపల పాపం రుక్మిణి అడ్డుకొని ఇంకా చాలు అని చెప్పి చెప్తుందంట. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి సకల మర్యాదలు చేసి తిరిగి సరే ఇంటికి వెళ్ళు నువ్వు. చూడండి, సుధాముడు ఒక కోరికతో వచ్చాడు ఒక స్నేహితుడి దగ్గరికి, కానీ స్నేహితుడు అంత ప్రేమ కురిపించిన తర్వాత ఏమడగాలో కూడా మర్చిపోయాడు. సో ఆ కష్టమంతా మనసులోంచి పోయింది. సుధాముడు తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత ఇంకా చెప్పాల్సిందేముంది, తన ఇల్లు ఎక్కడుందో గుర్తుపట్టలేకపోయాడు. తన గుడిసె ఉండే ప్రదేశంలో పెద్ద భవనం ఒకటి ఉండగా అక్కడి నుంచి వాళ్ళ భార్య పిలిచి చూడండి శ్రీకృష్ణుడి వల్ల మనకి ఇంత లాభం జరిగిందని చెప్పి చెప్తుందన్నమాట. చూడండి,
అలాగే ఇంకొక చిన్న విషయం కూడా ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే, సుధాముడు తెచ్చిన కొద్దిపాటి అటుకుల్ని శ్రీకృష్ణుడు తన స్నేహితుడు తెచ్చాడని అది గొప్పదా లేదు తేలికపాటిదా అనేది ఆయన ఆలోచించలా, ఆ ప్రేమతో నా కోసం తీసుకొచ్చాడు నా స్నేహితుడు అంతే. దాన్ని ఎంత ఆనందంగా ఎంత ఇష్టంగా ఎదుటి వాళ్ళకి తెచ్చిన మనిషికి కూడా ఆ నేను తెచ్చింది చిన్నదేమీ కాదు నా స్నేహితుడికి నచ్చింది అనే ఆనందాన్ని కూడా ఇచ్చారు ఒక పక్క నుంచి సుధాముడికి. ఎందుకంటే మీరన్నట్టు ఆయన చాలా హెసిటెంట్ గా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతూ ఉంటే అలా ఏమీ లేదు నువ్వు ఏది ఇస్తే నాకు అదే గొప్ప అని అనే ఫీలింగ్ ని ఇచ్చారు. ఇటు పక్క నుంచి ఆయనకి అష్టైశ్వర్యాలని ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అలా కేవలం భగవంతుడే చేయగలడు. ఆయనకి మనం ఏమిస్తున్నామనేది కాదు, స్వామి ఎన్నోసార్లు చెప్తారు కదా మనసులో ఉన్న భావం ముఖ్యం అంతే బాహ్యం కాదు అని, భావగ్రాహి జనార్దన అంటారు అందుకనే. సో అది కేవలం ఓన్లీ దేవుడు భగవంతుడైతేనే ఆ ఫీలింగ్ ని గ్రహించి భావాన్ని గ్రహించి అంతగా కొద్దో గొప్ప ఏదిచ్చినా అంతగా అప్రిసియేషన్ దొరుకుతుంది దేవుడి దగ్గరే.
మీరు శ్రీకృష్ణ అవతారంలో ఈ విధంగా అయితే ఇంకొక వైపు మనం సత్యసాయి అవతారాన్ని చూద్దాం. స్వామి చిన్నతనంలో ఒకసారి స్కౌట్స్ అందరూ కలిసి స్వామిని కల్పగిరి యాత్రకి వెళ్దామంటారు, కానీ పాపం స్వామి దగ్గర అప్పట్లో డబ్బు లేక ఆ డ్రెస్ కుట్టించుకోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. ఒక తహసీల్దారు కొడుకు స్వామికి ఎంతో ప్రియమిత్రుడు అనమాట. సో తను స్వామి మీద ఎంతో ప్రేమతో ఒక స్కౌట్ డ్రెస్ కుట్టించి స్వామికి డెస్క్ లో పెట్టేసి ఒక ఉత్తరం రాసి పెడతాడు, రాజు నేను నీకు ఎంతో నువ్వంటే నాకు చాలా ఇష్టము, నాకు తెలిసి నువ్వు డ్రెస్ కుట్టించుకోలేవు అని, మా నాన్నగారి దగ్గర చాలా డబ్బు ఉంది సో నేను అందుకే రెండు డ్రెస్సులు కుట్టించాను నీకు ఒకటి నాకొకటి, నువ్వు ఎలాగన్నా సరే ఈ డ్రెస్ వేసుకుని మన యాత్రకి రావాలి అని చెప్పి తప్పకుండా వేసుకోవాలని చెప్తాడు అని పెట్టేసి వెళ్ళిపోతాడు స్వామి. చూడండి, ఇది చిన్నపిల్లలందరూ నేర్చుకోవాల్సిన విషయం. ఆ చిన్న వయసులో స్వామి ఆ లెటర్కి ఒక మంచి జాబ్ రాస్తారు. ఆ జాబ్ రాసిన దాంట్లో స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకునేది కాదు, దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్, వ్యాపారం కాదు ఇది, మనసు మనసు కలిస్తేనే అది స్నేహం అవుతుంది, ఇలాంటివి యాక్సెప్ట్ చేయమని నన్ను ఎప్పుడూ అడక్కు అని చెప్పి స్వామి తిరిగి ఉత్తరం రాసి ఆ డ్రెస్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు. చూసారా ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తున్నారు ఈ స్నేహాన్ని స్వామి.
అలాగే మనం భాగవతంలో చూస్తే గణేష్ ఉద్ధవుల వారు, ఉద్ధవుడు మన ఉద్ధవ గీత, శ్రీకృష్ణుల వారు తన అవతారం పరిసమాప్తి చేసే ముందర ఆయనకి ఆయన ఆలోచించారట, ఇంత జ్ఞానం ఈ జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పుణ్యాత్మ దొరకాలి నాకు, ఎందుకంటే ఇటువంటి జ్ఞానాన్ని వినాలన్నా లేదు తీసుకోవాలన్నా అది కేవలం ప్యూరిటీ ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది, ఎవరు అని చూసి ఉద్ధవుణ్ణి పిలిచారట. ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుల వారికి చాలా మంచి స్నేహితుడట. శ్రీకృష్ణుడు ఆయన గురించి ఏమన్నారో చిన్న శ్లోకం కనిపిస్తుంది మనకి. న తథా మే ప్రియతమ ఆత్మయోనిన్న శంకరః నచ సంకర్షణో న స్వీర్ణైవాత్మాచ యథా భవాన్ అన్నారట. అంటే ఉద్ధవ, శంకర, బ్రహ్మ, బలరామ, లక్ష్మి మరియు నా ఆత్మ వీటిలో ఎవరూ కూడా నాకు నీకన్నా ప్రియతములు కారు. ఎంత గొప్ప భావమో చూడండి. నాకు ఎంతో నాకు ప్రియాతి ప్రియమైన వారికన్నా కూడా వాళ్లకన్నా అత్యధికంగా ప్రియతముడివి నా స్నేహితుడే అని స్నేహితుడికి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు భగవంతుడు. అది అది ఆయన ఒక్కరే చేయగలరేమో,
అంతే,
ఇంకెవరు అలా చేయలేరేమో. మనం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మీకు తెలిసిందే, ఫ్రెండ్స్ ప్లేస్ ఫ్రెండ్స్ డే అంటారు, ఫ్యామిలీ ప్లేస్ ఫ్యామిలీ డే అంటారు. సో కేవలం భగవంతుడే ఈ మాట అనగలిగే అంత ప్రేమ, అంత గొప్ప మనసు ఆయనకి ఉన్నాయి. ఇంకా ఆయన్ని ఫ్రెండ్గా చేసుకుంటే మనకి లేనిదేంటి. అలాంటి ఒక కాంటెంపరీ డివోటీ, ఒక భక్తుడి గురించి చూద్దాము. మనకి ఈ భజన అయితే అందరికీ, ఈ కీర్తన చాలా అందరికీ పరిచితమైందే. గాంధీకి, మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైంది కూడా. వైష్ణవ జనతో తేనే కహియజే పీడపరాయి జానేరే అని. ఇది రచించిన వారు నర్సీ మెహతా అనే ఆయన. చాలా గొప్ప భక్తులు అనమాట. శ్రీకృష్ణుడు అంటే ఆయనకి ఆరాధ్య దైవం. ఇంకా ఆయనతోనే కలిసి బతకడం, అంటే ప్రతిరోజు ప్రతి పని అనమాట. లేచిన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగున భగవంతుడితో తన జీవితాన్ని గడిపిన గొప్ప భక్తుడు. అలాగే ఆయన భక్తికి స్నేహానికి భగవంతుడు కూడా అంతే రకంగా రెసిప్రొకేట్ అయ్యారు కూడా. అది శ్రీకృష్ణుల వారు ఆయనకి రాసలీలా దృశ్యాన్ని చూపించారట. అందుకని అక్కడి నుంచి వచ్చినవి ఈ కీర్తనలన్నీ అని ఆయన చెప్పేవారట. కానీ ఆయన, మనం భగవంతుడు ఒక ఆత్మ పరంగా మనకి ఏది మంచిదైతే అదే చేస్తారు. ఈయన నర్సీ మెహతా అనే ఆయన కూడా చాలా కడు పేదవారు అనమాట, ఎంతో పేదవారు. ఆయన ఒకసారి ఆయన బిడ్డకి, తన కూతురికి పెళ్లి చేసి పంపించినప్పుడు అత్తగారు వాళ్ళు అడిగారట, వియ్యాల వాళ్ళు, సారీ పెట్టకుండా పంపించావు, సారీ ఏది నీ కూతురుతో పాటు అని. ఈయన దగ్గర పాపం ఇవ్వటానికి ఏమీ లేదు. అయ్యో, నేను ఇలా మాట పడాల్సి వచ్చిందే, నా కూతురు, నా బిడ్డని ఏమైనా కష్టపడుతుందేమో అక్కడ, నేను ఇది చేయలేకపోయినందువల్ల అనే కష్టం అనే బాధపడుతూ ఆయన గుడికి వెళ్లి కూర్చుని కొంచెంసేపు ఆయన భగవంతుడిని ఏమి అడగలా, మళ్ళీ కృష్ణుడిని ఆయన ఏమీ అడగలేదు. ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ఈ లోపల శ్రీకృష్ణుడు ఒక బండి నిండా వాళ్ళు అడిగిందే కాకుండా అడగనివి కూడా వేసుకుని ఆయనే ఆ బండిని తోలుకుంటూ వెళ్లి వాళ్ళ తన బిడ్డ వియ్యాల వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ అన్ని దింపేసి ఇది ఆయన పంపించారు అని చెప్పి వచ్చారట. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అది మనం అడగకపోయినా మన మనసులో ఉన్న కష్టాన్ని, బాధని గ్రహించి మనతో కూడా చెప్పకుండా ఆయనంతటా ఆయన కార్యాన్ని, ఆ పనిని ఫినిష్ కూడా చేశారు. ఎవరు చేస్తారు? అలాగే ఈయనకు ఒక కొడుకు ఉండేవారట. ఆయన పెళ్లికి ఫిక్స్ అయింది. పెళ్లి చేసుకోవడానికి ఈయన వైపు నుంచి బంధువులే లేరు. మరి పేదవాళ్ళకి బంధువులు ఉండరు కదా, అది లోకోక్తి, మనకు తెలిసిందే. డబ్బు ఉన్నప్పుడు బంధువులు చేరతారు అంటారు. సో ఎవరు వెళ్తారు పెళ్లి కంటే? శ్రీకృష్ణుడు తన సకల పరివారంతో వచ్చాట, మగ పెళ్లి వాళ్ళం మేము అని. ఇలాగ కేవలం భగవంతుడే చేస్తారు. ఆయనతో స్నేహం చేసుకుంటే ఆ స్నేహాన్ని ఎలా నిలబెట్టాలనేదే కాదు, ఎలాగో మనల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలి, మన గౌరవాన్ని ఎలా కాపాడాలి అనేది కూడా ఆయనే చూసుకుంటారు.
మీరు అది చెప్పినప్పుడు స్వామి చిన్నతనంలోని రమేష్ పరేష్లకి ఇద్దరికి చక్కగా బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎంత చక్కగా ఎగ్జామ్స్ పాపం వాళ్ల దస్తూరిలో ఎవరికి తెలియకుండా హాయిగా చక్కగా రాసి పెట్టేసి వాళ్ళ ముగ్గురే పాస్ అవుతారు ఆ ఎగ్జామ్ లోని, ఆ పరీక్షలో అని.
తనతో సమానంగా వాళ్ళిద్దరికి కూడా అంత ఊరేగింపు సన్మానాలు జరిపిస్తారు.
అంతటి దేని గురించి పట్టించుకోడు భగవంతుడు, మనకి సాయం చేద్దాం అనుకున్నప్పుడు. సో ఆ విధంగా మనం భగవంతుడి సఖ్యభక్తి ఏ విధంగా మనం అలవర్చుకోవచ్చు అనేది నిరూపిస్తున్నాయి.
ఇంతమంది ఇన్ని రకాలుగా సఖ్యభక్తిని ఫాలో అయ్యి వాళ్ళు చేరాల్సిన గమ్యాన్ని చేరుకున్నారు, తప్పక మనకి అర్థమవుతోంది దీన్ని బట్టి. అంటే అది మనకు కూడా పాసిబుల్ అనమాట, మనం కూడా చేయగలిగిందే. మనం చేయలేని పని స్వామి చేయమని చెప్పారు కదా, ఎలా చేయాలి, దానికి మార్గం ఏమిటి అనేది మనం చూసుకోవాల్సిందే.
మనకు ఒక సందేహం రావచ్చు, అసలు ఎందుకు ఇంత సత్యభక్తి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది? మనం మొట్టమొదట్లో మనం ఇది నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి అనుకున్నాం కదా, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం. ఆత్మ నివేదనం ముందు ఒకే ఒక్క అడుగు దూరంలో సఖ్యం ఉన్నది. అసలు చూడండి, అంత భగవంతుడితో మనం ఆ మమేకం అయిపోవడానికి ఒక్క అడుగు దూరంలో ఈ సఖ్యభక్తి మనం తీసుకుని వెళ్తుంది. మనం ఉదాహరణలు ఎన్నో చూడొచ్చు. మీరా అని చూసినట్లయితే భగవంతునితో మమేకం అయిపోయింది. అసలు చూడండి, ఆ నియర్నెస్ అండ్ డియర్నెస్ టు గాడ్ అంటారు కదా, సఖ్యం వల్ల మనకి అది లభిస్తుంది. సో అందుకే సఖ్యభక్తికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు అసలు పురాణాల్లో కూడా. మరి సఖ్యభక్తి భగవంతునికి దగ్గర తీసుకెళ్లే సాధనం అంటూ ఉంటారు. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని కూడా అంటుంటారు. మరి దాని గురించి కొంచెం ఏమైనా చెప్తారా?
మన స్వామి వారి జీవితంలో అలాంటివి కోకొల్లలు కదా.
అంతే,
ఒక్కొక్క ఎవరైనా ఒక్క భక్తుడిని కదిలించినా మనకి 10 కథలు
వినిపిస్తాయి.
ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ మనం ఆయన స్నేహితుడుగా అనుకున్నా అనుకో, అది మన వైపు నుంచి డిలే. ఆయన ఎప్పుడూ మనకి సహాయం చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. ఒక చిన్న కథ విందాం గణేష్.
తప్పకుండా.
స్వామి ఒకసారి చెప్పారట స్వామి మాటల్లో, పుట్టపర్తి సాయిబాబా ఏమిస్తాడు అని లెక్కలు కట్టుకోకండి. నేనిచ్చేది మిమ్మల్ని ఆకర్షించడం కోసం కాదు, మిమ్మల్ని ఆనందంతో నింపడం కోసమే. మీరు నన్ను స్తుతించాలని నేను కోరుకోను, నేను మీకు అవసరం అవ్వాలని కోరుకుంటాను. నేను మీకు అవసరమైతే అదే నాకు తృప్తి. ఎవరైనా అనగలరా గణేష్, నేను నీకు సహాయపడగలిగితే అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు నీ నుంచి అని కేవలం దేవుడే అనగలడు. సో దీని గురించి ఒక చిన్న కథ. ఒకసారి ఒక సాయి భక్తుడు, చాలా ఇండస్ట్రియలిస్ట్, ఆయనకి వ్యాపారంలో చాలా నష్టం వచ్చిందట. రాజకీయాల వల్ల, ఒత్తిడుల వల్ల, పోటీ వల్ల, ఈ రీజన్స్ అన్ని. ఆయనకి ఒక టైర్ల ఫ్యాక్టరీ గోడౌన్ ఉండేదిట. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు దానికి నిప్పు అంటుకుని అవన్నీ కాలిపోయాయి. సో బేసిక్ గా ఆయనకి ఏమీ లేకుండా మిగిలిపోయారనమాట. ఇంకా మనకి మన దగ్గర ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు కదా.
అంతే.
సో ఆయన ఆ స్థితిలో ఆయనకి సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదుట. ఎంతో మందిని అడిగినా అర్థించినా కూడా ఎవరు ముందుకు రాలే. అప్పుడు పరిగెత్తుకుంటూ ఆయన పత్తి రావడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 రోజుల పాటు స్వామి ఆయన్ని కొద్దిగా వెయిట్ చేయించి, సరే దుఃఖాన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా నేర్పించాలి కదా. ఆ లెసన్ అయిపోయాక 4 రోజు వచ్చి ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని స్వామిని చూశారట కూర్చుని, ఎలా చెప్పాలి ఇదంతా జరిగిందని. స్వామి ఆయన్ని ఆపి ఏమేం జరిగింది, ఎలా జరిగింది అనేది అంతా ఆయనే చెప్పారట. ఇలా జరిగింది, ఇలా అయింది, ఇలాగైంది కదా అని. అంటే ఇంకా అతను ఆయన ఏమి మాట్లాడలేక స్వామికి దండం పెట్టి ఊరుకున్నారట. స్వామి అప్పుడు చెప్పారట, గుర్తుంచుకో, దేవుడు ఒక్కడే నీకు నిజమైన స్నేహితుడు. నేను నీతో ఉన్నాను, బాధపడుకో, అన్ని సర్దుకుంటాయి. అంతకంటే అభయం ఇంకేమీ లేదు. భగవాన్ ఉవాచ, భగవంతుడి నోట్లోంచి వచ్చిన మాట. ఆయన ఆ ధైర్యంతో వెనక్కి వెళ్లారు. ఇంకా మరి అద్భుతం అనేది జరగాలి స్వామి చెప్పాక. సో కొన్ని రోజుల్లో ఈ ఇన్సూరెన్స్ బీమా వాళ్ళు, బీమా అధికారులు వాళ్ళు వచ్చారట. వాళ్ళు వచ్చి చెప్పారట, అంతా మీది ఇన్సూర్ అయ్యి ఉంది, ఏదేది పోయిందో అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి, అవన్నీ దొరికాయి డాక్యుమెంట్స్ అంతా. సో మీరు ఇక్కడ సంతకాలు పెడితే మీది అంతా వెనక్కి, ఆస్తి అంతా వెనక్కి వస్తుంది, ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తారు అని చెప్పి ఆయన దగ్గర సంతకాలు తీసుకెళ్లి 15 రోజుల్లో ఆయన అంతా వెనక్కి తిరిగి వచ్చిందట. ఎంత పోయిందో దానికి సంబంధించిన క్యాష్ డబ్బు అంతా, డబ్బు రూపేణా వచ్చింది వెనక్కి. అప్పుడు మళ్లీ ఆయన వచ్చారట పుట్టపర్తి స్వామికి కృతజ్ఞత చెప్పడానికి. వచ్చినప్పుడు స్వామి ఆయన చూసి ఎంతో సంతోషించారట. సంతోషించి అడిగారట, ఎలా ఉన్నావు అని. అంటే ఆయన చెప్పారట, స్వామి నాకు అర్థమైంది, భగవంతుడు ఒక్కడే నిజమైన స్నేహితుడు. ఎవ్వరూ నాకు సపోర్ట్ లేనప్పుడు, ఎవ్వరూ నన్ను ఆదుకోవడానికి రానప్పుడు నువ్వు ఒక్కడవే వచ్చావు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్.
మరి స్వామి ఈ స్నేహం అంటే మైత్రి అని కూడా అంటారు కదా, ఆ మైత్రి గురించి స్వామి ఏదైనా చెప్పారా?
చెప్పారు కదా గణేష్. స్వామి మన స్వామి డెఫినేషన్స్ మనకు తెలిసిందే, చాలా అందంగా ఆడుతూ ఉంటారు, చాలా అందంగా కూడా చెప్తారు, చాలా సింపుల్ గా చెప్తారు. ఆ పద వివరణలో, వితరణలో చాలా అద్భుతమైన మీనింగ్ వస్తూ ఉంటుంది. స్వామి చెప్పారు ఒకసారి, స్వామి దృష్టిలో మైత్రి అంటే మై, ఇంగ్లీష్ వర్డ్ మై ప్లస్ త్రీ, నంబర్ త్రీ,
మూడు,
అంటే నా, మై అంటే నా, ప్లస్ మూడు అంటే మూడు కాలాల్లోట, అంటే భూతకాలంలో, వర్తమానంలో ఉంటూ భవిష్యత్తులో కూడా నిలిచేదే మైత్రి అంటే స్నేహం. ఈ క్షణం ఉండడం, రెండో రోజు లేకపోవడం, ఆ స్నేహానికి మన పొజిషన్తో, పదవితో, డబ్బుతో, దేనితో సంబంధం లేదు. ఆ స్నేహానికి ఉన్న సంబంధం స్వామి చిన్న వయసులో స్వామి చెప్పినట్టు మనసుతో మనసుకున్న సంబంధం
అంతే,
బంధం అంతే అని చెప్తూ అన్ని అవస్థల్లోనూ, సర్వావస్థల్లో, సర్వకాల సర్వావస్థల్లో స్వామి మనవాళ్లే, మనవాడే అని విశ్వసించడానికి అలాంటి విశ్వాసం, నమ్మకం ఉంటే అదే భగవంతుడితో మీకు మైత్రి అని చెప్పారనమాట.
స్వామి చక్కగా చెప్తుంటారు కదా, నిజమైన మిత్రుడు ఎలా ఉంటాడంటే మన కంటికి రెప్పలా ఉంటాడంట. మనకి కంట్లో చిన్న నలుసు పడినా సరే ఆ రెప్ప దాన్ని ఆపడానికి సర్వ ప్రయత్నాలు చేసి వెంటనే దాన్ని మూసేసుకుంటుంది.
అవును,
అది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. అది భగవంతుడు కూడా మనకి చిన్న కష్టం వచ్చినా దాని నుంచి మనల్ని సంరక్షించడానికి మనకి తెలియకుండానే మనల్ని కాపాడేస్తాడు. అదే కాదు, మన కాలికి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి మన చొప్పులాగా కూడా ఉంటాడంట భగవంతుడు. చూసారా ఎంత ఆ తోడు నీడ అనేది కేవలం భగవంతుడు మనకి స్నేహితుడిగా ఉన్నప్పుడే మనకి లభిస్తుంది. ఇంకొక చక్కని సామ్యం చెప్తారు స్వామి, పాలు నీళ్లలా ఉండాలంటే స్నేహితుల సంబంధం. ఎందుకంటే పాలు నీళ్లు కలిసి మనం వేడి చేసినప్పుడు నీరు ఆవిరైపోయిన తర్వాత పాలన్నీ బయటకు వచ్చేస్తాయట. ఆ బయటకు వచ్చేస్తున్న సమయంలో మళ్లీ ఇంకొకసారి నీళ్లు చిలకరిస్తే మళ్లీ పాలు కిందకి దిగిపోతాయంట. చూసారా, ఆ పాలు నీళ్లలాగా స్నేహితుల సంబంధం ఉండాలని స్వామి చెప్తూ ఉంటారు.
అవును, ఒకసారి స్వామి చెప్పారు, గణేష్, నా శక్తితో బ్రతుకు బాట మీద సాగిపోండి, మార్గంలో ఎలాంటి అడ్డంకులు, ముళ్ళు, రాళ్లు ఉండవు, ఒకవేళ ఉంటే నేను మీకంటే ముందే వెళ్లి వాటిని తొలగిస్తాను అని. మరి అలాంటి భగవంతుడితో స్నేహం అంటే మనల్ని డైరెక్ట్ గా మనం ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చే మార్గం అనే చెప్పొచ్చు. ఆయన రెడీగా ఉన్నారు, మనం రెడీగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి.
సో ఈ యువ దశలో ఉన్నప్పుడు ఈ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ లైఫ్, అప్పుడు మనం భగవంతుణ్ణి ఒక మిత్రుడిగా, మనతో పాటుగా ఒకటిగా చూసినప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా అది పంచుకోవడానికి చాలా సులభం అయిపోతుంది. మనం బయట ఆ ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం మనం చేయనక్కర్లేదు, ఆటోమేటిక్ గా మనం ఆ కనెక్ట్ అనేది ఏర్పరచుకోవచ్చు భగవంతునితో. అందుకే స్వామి చెప్తూ ఉంటారు, నా పటం ముందుకి వెళ్లి మీరు నించుని ఏం చెప్పినా సరే నాకన్నీ చేరిపోతాయి, మీరు నాతో మాట్లాడుకోండి. మనం అంతరంగంలో భగవంతునితో మాట్లాడుకున్నప్పుడు ఒక స్నేహితుడిగా మన భావాలన్నీ స్వామికి అర్థమైపోయి మనకు కావలసినవి ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో స్వామికి వదిలిపెట్టేయాలి. కానీ మనం విన్నవించుకోవాల్సింది ఒక మిత్రుడిగా భగవంతుని తలుచుకుంటూ మనం విన్నవించుకోవచ్చు,
అది మన బాధ్యత.
బాధ్యత
ఆ తర్వాత ఆయన చూసుకుంటారు, మనం చెప్పినవి చెప్పనివి కూడా అర్థం అవుతాయి,
కొన్ని మనం చెప్పక్కర్ లేకుండా చేస్తారు స్వామి. సో మరి ఇలాంటి సఖ్య భక్తి అనే అద్భుతమైన విషయాన్ని మనం ఈనాడు ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమంలో తెలుసుకున్నాం. స్వామి ఆ అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు, వీడు నన్ను ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు పిలుస్తాడా అని. మరి ఆ అవకాశాన్ని సాక్షాత్తు భగవంతుడు మనకిచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే అవసరం ఎంతైనా మనకున్నది, ఈ ఛాన్స్ మళ్లీ మళ్లీ దొరికేది కాదు. సో స్వామిని మనసారా ప్రార్థిస్తూ నిజమైన సఖుడుగా, నిజమైన మిత్రుడుగా మనం సాయిని భావిస్తూ మనం ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. విద్యార్థులందరూ ఒకసారి, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలు వాళ్ల విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత స్వామికి గ్రాటిట్యూడ్ ప్రోగ్రాం అని తెలుపుతూ ఉంటారు. ఆ సంవత్సరం ఒక అబ్బాయి ఓ నేస్తమా ప్రియమైన బంధమా అని ఒక పాట రాశాడు. రాసినప్పుడు మధ్యలో ఒక లైన్ వస్తుంది, ఏంటంటే మాటలాడవా అని వస్తుంది. ఆ సమయంలో స్వామి ఆ పాటను అక్కడికక్క ఆపేసి స్వామి మాట్లాడడం ప్రారంభించారు. అంటే వాళ్ళు ఎంత ఆర్తితో అది పాడారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. పాడటమే కాదు, ఆ పాడిన దానికి స్వామి ప్రతిస్పందించడం. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆ పాటను వింటూ మనం ముగిద్దాం. సాయిరాం
సాయిరామ్ గణేష్.
ఈ కార్యక్రమం తర్వాత శ్రోతలందరూ సాయి కులవన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నందుకు శ్రీమతి లలిత గారికి హృదయపూర్వకమైన సాయిరామ్.
సాయిరామ్ గణేష్, శ్రోతలందరికీ సాయిరామ్. ఈ అవకాశాన్ని కలిగించినందుకు, సఖ్యభక్తి గురించి ఇంతగా తెలుసుకునే ఒక ఛాన్స్ ఇచ్చినందుకు అందరికంటే ఎక్కువగా స్వామికి.
సాయిరామ్,